ప్రియమైన ఆత్మబంధులే, సాధన లేకుండా సిద్ధి రాదు, శ్రద్ధ లేకుండా జ్ఞానం రాదు, క్రమశిక్షణ లేకుండా జ్ఞానం రాదు. అలా క్రమశిక్షణ లేకపోతే ఈ లోకంలోనే మనం పనికిరాం, పరలోకంలోనే పనికిరాం. ఇప్పుడు గాంధీ గారు మహాత్ముడు అయ్యాడు, తిలక్ లోకమాన్యుడు అయ్యాడు, ఎలా అయ్యారు? వాళ్ళు మనలాంటి వాళ్ళు క్రమశిక్షణ వల్ల అయ్యారు, సాధన బలం వల్ల, క్రమశిక్షణ వల్ల అయ్యారు. వాళ్ళు మనలాంటి వాళ్ళు అంటే ఈ క్రమశిక్షణ ఒక మాటకాడ క్రమశిక్షణ ఉండాలి, చేతకాడ క్రమశిక్షణ ఉండాలి. అలాగే ప్రపంచంతో మనకున్న సంబంధం ప్రేమపూరితంగా ఉండాలి, శాంతిపూరితంగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలి. భగవంతుడు కూడా చెప్పాడు, ఇతరులను చూసి మీరు భయపడకండి, మీరు ఇతరులను భయపెట్టకండి, ఇరువు నేర్చుకోమని చెప్పాడు. తర్వాత వైరాగ్యాన్ని కూడా కొంత మన పని స్వాములతో మన పనిలో మనం శ్రద్ధగా చేసుకోవాలి. మహాత్ముడు ఎలా అయితే స్వార్థ పనులు వాళ్ళ స్వార్థం కోసం ఎంత కష్టపడి పని చేస్తారో అలాగే ఇతరుల కోసం కష్టపడి పనిచేసేవాడు మహాత్ముడు అవుతాడు. గీతలో కృష్ణుడు ఒక మాట చెప్పాడు, ఇప్పుడు నేను పొందవలసిందంటే ఏం లేదు, భవిష్యత్తులో సంపాదించవలసిందంటే ఏమంటాడు. భగవంతుడికి ఏమిటి? అంతా భగవంతుడే కదా, అంతా తానే. భగవంతుడు ఏం చెప్పాడంటే గీతలో, నేను ప్రస్తుతం నాకు కొరత లేదు, ప్రస్తుతం నాకు కొరత లేదు, భవిష్యత్తులో నేను పొందవలసిందంటే ఏం లేదు, కానీ నేను కష్టపడి పనిచేస్తూనే ఉన్నాను. ఇంచేత లోకం కోసం, అందుకంటే మరొక పని ఏమీ లేదు. ఇది గీతలో చెప్పాడు. స్వార్థపరుడు తన స్వార్థం కోసం ఎంత కష్టపడి పని చేసుకుంటాడో మహాత్ముడు ఇతరుల కోసం అలా కష్టపడి పనిచేస్తాడు. వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానంలోనే లక్ష్యం ఉంది, ఆత్మజ్ఞానంలోనే శక్తి ఉంది, ఆత్మజ్ఞానంలోనే అమరత్వం ఉంది, ఆత్మజ్ఞానంలోనే సరస్వతి దేవుడు. అంత ఆత్మజ్ఞానంలోనే కూడా ఈ చావులకి, ఈ జీవించటాలకి, ఈ బతకటాలకి, ఈ పుట్టటాలకి, ఈ చనిపోటాలకి, మళ్ళీ తిరిగి పుట్టటాలకి, ఈ చనిపోటాలకి, పుట్టేవాడు జీవించేవాడు చనిపోతాడు, చనిపోయేవాడు మళ్ళీ జీవిస్తూ ఉంటాడు, మళ్ళీ జన్మలోకి వస్తాడు, ఇవన్నింటికి అచేతన ఆత్మజ్ఞానం అని. జ్ఞాని యొక్క భగవంతుడు అంటే ఏమీ లేదు, జ్ఞాని యొక్క ఆత్మే వాసుదేవుడు, జ్ఞాని యొక్క ఆత్మే భగవంతుడు, భగవంతుడి యొక్క ఆత్మే జ్ఞానం. భగవంతుడంటే ఆత్మ, భగవంతుడంటే చైతన్యం, భగవంతుడంటే వ్యాపకత్వం, అంతలో వ్యాపించున్నవాడు. శివుడంటే ఏమని చెప్తారు? శివుడంటే శుభాన్ని ఇచ్చేవాడని, విష్ణు అంటే వ్యాపించేవాడని. అంటే శివుడంటే శుభాన్ని ఇచ్చేవాడంటే ఒక శుభాన్ని ఇస్తాడు, వ్యాపించి ఉండడం కాదు, శుభాన్ని ఇస్తాడు, వ్యాపించి కూడా ఉంటాడు. అలా విష్ణు అంటే అర్థం ఏంటంటే వ్యాపించి ఉండేవాడని, అది వ్యాపించి ఉంటాడు, శుభాన్ని ఇస్తాడు. అంటే మనకి శ్రద్ధ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే ఈ లోకంలోనే మనం బాగుపడలేం, శ్రద్ధ లేకపోతే ఈ లోకంలోనే బాగుపడలేదు. అంటే శ్రద్ధ అంటే ఏంటంటే గీతలో ఏం చెప్పండి, శ్రద్ధావం లభతే జ్ఞానం, శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది, శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది. మనం ఈ లోకంలో బాగుపడాలన్నా శ్రద్ధ లేకపోతే బాగుపడాలి. ఎవరికైతే క్రమశిక్షణ ఉందో, ఎవరికైతే శ్రద్ధ ఉందో, ఎవరికైతే నిగ్రహం ఉందో వాడు బాగుపడతాడు ఈ లోకంలో కూడా. ఈ లోకంలో బాగుపడతాడు, పరలోకంలో సుఖపడతాడు. అన్నీ బాగానే ఉంటాయి, ఈ లోకం ఉంటుంది, పరలోకం ఉంటుంది. ఎవరికి క్రమశిక్షణ ఉన్నవాడికి, నిగ్రహం ఉన్నవాడికి, మరి శ్రద్ధ ఉన్నవాడికి, శాంతి ఉన్నవాడికి అని, వాడికి ఈ లోకం ఉంది, పరలోకం ఉంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, మీకు శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుందని గీతలో చెప్పాడు. అయితే శ్రద్ధ అంటే ఏమిటి? అంటే మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటున్నారు, ఇంటికాడ ఇంటికాడ మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటారు, మీ పని విషయంలో మీరు శ్రద్ధగానే ఉంటారు. అలాగే భగవంతుడు చెప్పిన మాట ఎందు మనకు శ్రద్ధ ఉండాలి. అలాగే భగవద్గీతలో మనకు ప్రమాణ గ్రంథాల్లో భగవద్గీత ఒకటి, ఆ భగవద్గీతలో ఏమని చెప్పాయంటే శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది. అంటే భగవంతుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటని శ్రద్ధగా తీసుకుని మననం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకుంటే వాడు బాగుపడతాడు, వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మశాంతి కలుగుతుంది. మాటకాడో నిగ్రహం ఉండాలి, చేతకాడో నిగ్రహం ఉండాలి. ఆ చేసే పని మనం నోరుతోటి మాట్లాడే మాట కానీ చేతితోటి చేసే పని కానీ మనకు వచ్చే తలంపులు కానీ ప్రీతిగా ఉండాలి, ప్రియంగా ఉండాలి కానీ అప్రియంగా ఉండకూడదు. అందుకే దీక్ష అవసరం. దీక్ష లేకుండా జ్ఞానం కలగదు. ఇది వైరాగ్యం. కృష్ణుడు గీతలు ఏం చెప్పాడంటే నీకు ఆత్మజ్ఞానం కావాలంటే రెండు అభ్యాసం చేయాలని చెప్పాడు. ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటంటే మనం చనిపోయేటప్పుడు, ఒక ఆత్మచింతన, దైవ చింతన కానీ ఏమి రాకూడదు. ఒక వస్తువు అడ్డొస్తుంది అనుకోండి, ఒక వ్యక్తి అడ్డొస్తున్నాడు అనుకోండి, లోపల ఏదైనా పదార్థం అడ్డొస్తుంది అనుకోండి, మనకి ప్రాణం పోయేటప్పుడు మనకు వైరాగ్యం లేదని అర్థం. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, ఈ మనస్సు అహంకారానికి, ఈ ప్రాణము అహంకారానికి, ఈ దేహము అహంకారానికి, ఈ లోకము అహంకారానికి, ఈ ధర్మాలు అధర్మాలు పుణ్యాలు పాపాలు ఇవన్నీ అహంకారానికి, వీటితో ఇసుమంతా కూడా సంబంధం లేదు, స్వచ్ఛంగా ఉంది, స్వతంత్రంగా ఉంది, అది సత్యం. దానికి ప్రాణం లేదు, దానికి మనస్సు లేదు, అది తెలివి తక్కువని తెలియలేని అది ఏమి లేదు, అది స్వతంత్రమైనది, అది ఉండటం వాళ్ళకి తెలియబడుతుంది కానీ బయట ప్రకాశం దానికి అక్కర్లేదు. ఇది నా మనస్సు అంటున్నాం. నా మనస్సు అంటే నా అహంకారానికి సంబంధించిన మనస్సు. నేను నా తెలివి అంటున్నాం అంటే నా తెలివి అహంకారానికి సంబంధించిన తెలివి. నా ప్రాణము అంటున్నాం, నా ప్రాణం అంటే నాలో ఉన్నటువంటి దేహము నేననే తలంపుకు సంబంధించిన ప్రాణం. ఈ ప్రాణము అహంభావనకు, ఈ ప్రాణము నేనుకే. ఆత్మకి ప్రాణం అక్కర్లేదు, ఆత్మకి శరీరం అక్కర్లేదు, ఆత్మకి లోకం అక్కర్లేదు. లోకము లేదు, దేహరహితం, లోకరహితం, ద్వైతరహితం, చైతన్యం. ఆత్మకి మనస్సు అక్కర్లేదు, అన్నిటికి అతీతమైంది. అది అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది కానీ అది అనుభవైతే వైద్యం కానీ మన ఇంద్రియాలకి అందదు, మన మనస్సుకి అందదు. నాకు ధ్యానం బాగా సాగతం లేదని మనం అంటాం అనుకోండి, లోపల చైతన్యం అడ్డులో ఒకటి లేదు, నీ ధ్యానం బాగా సాగటానికి నీ మనస్సే అడ్డేస్తుంది. మనకి ధ్యానం బాగా సాగటం లేదు అనుకోండి, మన ఇంద్రియాలు అడ్డేస్తున్నాయి, మన మనస్సు అడ్డేస్తుంది, మన ఇష్టాలు అడ్డేస్తున్నాయి, మన అయిష్టాలు అడ్డేస్తున్నాయి, కానీ లోపల చైతన్యం అడ్డు రాదు. అవి బాగా సాగడం ఎవరు అడ్డేస్తున్నారు? నువ్వు ధ్యానం చేసినప్పుడు ఎవరు అడ్డేస్తున్నారు? నేను ధ్యానం చేస్తున్నాను, ఎవరు అడ్డేస్తున్నారు? నాకు చూసుకోవాలి, అది చూసుకుని తీసేసుకోవాలంటే సూక్ష్మ బుద్ధి సూక్ష్మత అవసరం. ఆ బుద్ధి సూక్ష్మత లేకుండా, వివేకం లేకుండా జ్ఞానం కలగదు. అయితే వైరాగ్యం అంటే ఏమిటంటే, వైరాగ్యం అంటే సర్వత్ర సమబుద్ధి ఉన్న వాడికి కానీ వైరాగ్యం రాదు, సర్వత్ర సమబుద్ధి ఉన్న వాడికి కానీ జ్ఞానం రాదు. అంటే ఏదైనా మన ప్రాణం పోయే టైం వస్తుందనుకోండి, లోపల మనం ప్రిపేర్ అవ్వాలి. ఒక వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు అనుకోండి, అయితే ఒక స్నేహితుడి జ్ఞాపకం వస్తున్నాడు అనుకోండి, అయితే ఒక విరోధి జ్ఞాపకం వస్తున్నాడు అనుకోండి, అయితే మనకి ఏదైనా వస్తువు జ్ఞాపకం వస్తుందనుకోండి, అయితే ఏదైనా పదార్థం జ్ఞాపకం వస్తుందనుకోండి, లోకం ఏదైనా లోకంలో ఏదైనా ఒక విషయం జ్ఞాపకం వస్తుందనుకో, అంటే చూడకపోయితే మన పునర్జన్మ వచ్చేస్తుంది. మన వాళ్ళు ఎవరు కాదు, మనం కూడా ఎవరు వాళ్ళం కాదు, కళ్ళు మూస్తే ఏమీ లేదు. అయితే మనం డ్యూటీకి వచ్చాం ఈ లోకంలో, మనం డ్యూటీ చేయడానికి వచ్చాం. మన డ్యూటీ మటుకు మనం శ్రద్ధగా చేసుకుని వెళ్ళిపోవాలి. ఒకవేళ డ్యూటీ విషయంలో మటుకు సోమర్థనంలో ఉంటే భగవంతుడు రాబోయే జన్మలో కూడా ఇదే అప్పు చెప్తాడు మనకు. అంటే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, కర్మ మనిషిని విడిచిపెట్టాలి కానీ మనిషి కర్మను విడిచిపెట్టకూడదని. అంటే నువ్వు చేసిన కర్మే ఎప్పటికైనా నేను విడిచిపెట్టేయాలి, కానీ నువ్వు దాన్ని విడిచిపెట్టుకోవడం బలవంతాన్ని, దాని బలవంతాన్ని విడిచిపెడితే వచ్చి జన్మలో అదే ఉండి పట్టుకుంటుంటారు. సర్వత్రా సమబుద్ధి కలిగి ఉండు, లోకం తీసిన నిశ్చిరస్తులు ఉంటుందండి. లోకం అంటే మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, మిక్చర్. వాడు చూడండి, కారపూస కారగుళ్ళు కలిపి మిక్చర్ పెడతారు చూడండి, మనకి టిఫిన్ పెడతారు. లోకం కూడా అటువంటిది. లోకం అంటే మిక్చరే. లోకం అంటే చెడ్డ ఉంటుంది, లోకం అంటే మంచి ఉంటుంది. లోకంలో అటు ఉంటుంది, చీకటి ఉంటుంది, ఉరుగు ఉంటుంది. లోకం అంటే మిక్చర్ ఉంటుంది. లోకం అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇవన్నింటినీ జాగ్రత్తగా మనం ఓవర్కమ్ చేస్తూ, ఓవర్కమ్ ఈ వికారాలు అతిక్రమిస్తూ, ఏ చూపు నేర్చుకుని ఓవై గుహలోకి వెళితే అప్పుడు ఆ గుహేశ్వరుడు మనకు దర్శనమివ్వటం. అంటే మీరు ఇంటికాడ కూడా జపధ్యానము విడిచిపెట్టకూడదు. గణపశాస్త్రి గారు కరగపూర్లో చనిపోయారు. వాళ్ళ అబ్బాయి పేరు మహాదేవుడు. శాస్త్రి గారు, గణపతి శాస్త్రి గారి అబ్బాయి పేరు మహాదేవుడు. ఆ రోజు చనిపోయారు. మహాదేవుని అడిగాడు, నన్ను ఎలా జీవించమంటారని. అంటే అది ఒకటి చెప్పాడు, నువ్వు ఎంతకాలం అయితే జీవిస్తావో నా అనంతరం అంతకాలం జపధ్యానమును విడిచిపెట్టుకున్నాడు. ఇంకేది ఆత్మజ్ఞానం సముపార్జనకి మనం ఎవరో మనం తెలుసుకోవడానికి అది సహకరిస్తుంది. తర్వాత దానివల్ల ఏమవుతుందంటే ఏకాగ్రత వస్తుంది, పవిత్రత వస్తుంది. లోపల వస్తువు మనకుండి హృదయంలో భగవంతుడు అందరిలోనే అంతర్యాముగా ఉన్నాడు. మంచివాళ్ళు ఉన్నాడు, చెడువాళ్ళు ఉన్నాడు, ఏనుగులో ఉన్నాడు, చీమలో ఉన్నాడు, దోమలో ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు, అంతగా ఉన్నాడు. అయితే చూసే జ్ఞానమాత్రం లేదు మనకి. అయితే శాస్త్రం ప్రమాణం కానీ బుద్ధి ప్రమాణం కాదు. మన బుద్ధి అంటే మన బుద్ధి పాడు బుద్ధి, రోజుకి పది రకాలుగా ఉంటాం. అంచేది భగవంతుడు ఏం చెప్పాడు, నీ బుద్ధిని ప్రమాణంగా పెట్టుకోకు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకు జీవించు అని. నీకు జ్ఞానం కావాలంటే నీ బుద్ధిని ప్రమాణంగా పెట్టుకోకు, నీ మనస్సుని ప్రమాణంగా పెట్టుకోకు, నీ ఇంద్రియాలని ప్రమాణంగా పెట్టుకోకు. నువ్వు ఇంద్రియాలంటే ఇప్పుడు సూర్యుడు, ఈ భూమి కంటే పెద్దవాడు సూర్యుడు, మన కళ్ళకింద బొమ్మకి కనిపిస్తున్నాడు. అది ఇంద్రియాల ప్రమాణం కాదు, నీ మనస్సు ప్రమాణం కాదు. కొంతమంది గంటకో గంత వేస్తూ ఉంటారు, గంటకో పార్టీ, గంటకో గంత వేస్తూ ఉంటారు. వాళ్ళకి స్థిరత్వం లేక వాళ్ళు ఉంటే మనం కూడా స్థిరత్వం లేకుండా ఉండాలనుకుంటే ఎలాగ? ఎవరికో జబ్బు చేసింది అనుకోండి, మనకు కూడా జబ్బు చేస్తే బాగుండని అనుకుంటాం మనం. స్థిర బుద్ధి లేని వాడికి, ఆ బుద్ధిలో నిర్వాణం లేని వాడికి, ఆ నిర్మలమైన బుద్ధి లేని వాడికి ఆత్మ ఆ జ్ఞానోదయంలో అవకాశం లేదు. మీరు భగవంతుని జ్ఞానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మీరేమనుకుంటున్నారు ఏంటి, మనకి ఇంకా ఇవ్వటం లేదంటే మనకి ఇంకా ఇవ్వటం లేదండి. ఇస్తాను, మీరు ఎక్కడ దాచుకుంటారు? అందుకని ఎవరైనా మీ చేతికి పుస్తకం ఇచ్చారనుకుని టేబుల్లో పెట్టుకుంటారు, ఏదైనా పళ్ళు ఉంటే పొక్కలో పెట్టుకుంటారు, ఎవరైనా పండు ఇచ్చారనుకోండి తింటారు, తింట్లో పొక్కలో గెలుతుంది. ఎవరైనా పుస్తకం ఇస్తే ఏం చేస్తారు, ఎక్కడ పెట్టుకుంటారు, టేబుల్లో పెట్టుకుంటారు. ఎవరైనా నీకు 10 రూపాయలు ఇస్తే అక్కడే అది ఎక్కడ పెట్టుకుంటారు, పెట్టులో పెట్టుకుంటారు. అలాగే భగవంతుడు మీకు జ్ఞానం ఇస్తారనుకోండి, మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? ఎక్కడ కూడా పెట్టుకోవాలి కదా, ఎక్కడ పెట్టులో పెట్టుకుంటారో పొక్కలో పెట్టుకుంటారా? భగవంతుడు జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మన మీద ఇష్టంగానే ఉన్నాడు. తల్లి కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది భగవంతుడికి. అంటే చంటి పిల్లలకి తల్లి పెట్టుకుంటే ఆ చంటి పిల్లలు మన తల్లిని తొలుతూ ఉంటారు వాళ్ళు. కానీ తల్లి ఏమనుకోడు, భగవంతుడు కూడా అట్టివాడు, గురువు కూడా అట్టివాడు. నువ్వు భగవంతుడి జ్ఞానం ఏమవుతా లేదండి, భగవంతుడు మమ్మల్ని సరిగ్గా చూడాలండి. భగవంతుడు మీకు జ్ఞానం ఇస్తాడు, ఎక్కడ పెట్టుకుంటారు అంటున్నాడు? అంతఃకరణలో పెట్టుకోవాలి జ్ఞానం. పెట్టుకోవడానికి అక్కడ ఏం చోటు ఎక్కడ ఉంది మనకి? ఆశమ్మ గొడవ, బోసమ్మ గొడవ, లోకంలో గొడవ, ఆ గొడవలు ఎక్కడ లేని గొడవలు మనకే కావాలి. పనికిరాని గొడవలన్నీ, రోడ్డు మీద గొడవలన్నీ మనకే కావాలి. మనం హృదయం కంటే అద్వైతుడో సత్రం మెరుగు పాలకుడు. ఆ సత్రం అని ఎప్పుడు ఒక రోజు ఖాళీగా ఉంటాను. మన హృదయం కంటే పాలకుడులో ఉన్న సత్రములు మెరుగు. అంతఃకరణం ఖాళీగా ఉంటే, అంతఃకరణం శుచిగా ఉంటే, అంతఃకరణం శుభ్రంగా ఉంటే భగవంతుడు జ్ఞానం ఇస్తాడా? అంతఃకరణలో మనం పెట్టుకోవచ్చు. అసలు అంతఃకరణలో పెట్టుకోవడానికి అక్కడ ఖాళీ ఎక్కడుంది మనకి? 24 గంటలు సంత గొడవ, 24 గంటలు సంత గొడవ ఇస్తే వాడికి జ్ఞానం ఏంటి? ఎక్కడ పెట్టుకుంటారు జ్ఞానం? భగవంతుడు ఇవ్వటాలి కదా, ఇస్తే మటుకు ఎక్కడ పెట్టుకుంటాం మనము? అది పెట్టే పెట్టుకుంటారా, పొట్టలు పెట్టుకుంటారా? చిత్త శోధకం, ముక్తి సాధకం. అంటే మీ చిత్తం శోధించబడకుండా ముక్తి సాధింపబడగాలి. అంటే ఎప్పుడైతే చిత్తం నిర్మలంగా ఉందో, చిత్తం నిర్మలంగా ఉందో, అంతఃకరణం శుద్ధిగా ఉందో, అప్పుడు మాత్రమే నీకు ముక్తి వరిస్తుంది. మన బుద్ధిని ప్రమాణంగా పెట్టుకోకూడదు. డబ్బు ఒకటి, అధికారం ఒకటి, మనిషి కుదిరి ఉండనవు, నరం మీద కుంతి లాంటి అంటారు. పాండిత్యం ఒకటి, డబ్బు ఒకటి, అధికారం ఒకటి, మూడు ఉన్నవాళ్ళు, మూడు ఉండక్కర్లేదు. ఒకటిసారి నరం మీద కుంపేసిన వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉంటారు, అట్లా కుదిరి ఉండదు. ఈ జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఓడిపోయారు మొన్న. ఆయనకి 4 రోజులు ఓడిపోతాడంటే పేపర్లో ప్రకటన ఇచ్చాడు. అది అందరూ నేను ఓడిపోతామనుకుంటున్నారు, ఓడిపోవని నెగ్గుతాను. శివుడికి 3 నేత్రం ఉంది, అలాగే నాకు కూడా 3 నేత్రం ఉంది. శివుడు 3 నేత్రం జ్ఞానం, అలాగే నాకు కూడా 3 నేత్రం జ్ఞానంతో చూస్తున్నానా నేను నెగ్గుతానని అని చెప్పాడు. ఓడిపోయాడు శివుడికి. శివుడు 3 నేత్రం ఈయనకి సంబంధం ఏంటి అసలు? అంటే ఇవన్నీ ఒడ్డు పొగరెచ్చి చెప్పి మాట్లాడాను. అది ఈయన ఓడిపోయి నెగ్గితే శివుడికి 3 నేత్రం ఉండట్లేదు. ఒకవేళ ఈయన ఓడిపోతే శివుడికి 3 నేత్రం లేదని అర్థం వచ్చాడు. వాళ్ళ మాటలు మనం ప్రమాణంగా పెట్టుకుంటే మనం ఎలా బాగుపడతాం? అది నీకు చెప్పింది ఎవడో బుద్ధితోడు చెప్పిన మాట. అంతే శాస్త్రంలో ఏం చెప్పాయంటే, నువ్వు బుద్ధిని ప్రమాణంగా పెట్టుకోవద్దు, నీ ఇంద్రియాలని ప్రమాణంగా పెట్టుకోవద్దు, నీ రాగద్వేషాన్ని ప్రమాణంగా పెట్టుకుని శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించు. నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే ధర్మాన్ని ప్రమాణంగా పెట్టుకుని ఒకటి. ఇప్పుడు ఆచార్య పురుషుడు శంకరాచార్య వారు జీవితం పొడుగున చెప్పింది రెండే, ఒకటి ధర్మ ప్రచారం, రెండు బ్రహ్మజ్ఞానం. అంటే మీరు ధర్మాన్ని ఆచరించగా ఆచరించగా అధిష్టానం వస్తుంది. మీ లోకానికి సృష్టికి అధిష్టానంగా ఉన్న వస్తువు మీకు అర్థమవుతుంది. స్థిరం, ద్రవం, అచలం అన్నాడు గీత. ఆ వస్తువు ఎటువంటిదంటే స్థిరంగా ఉంటుంది, ద్రవంగా ఉంటుంది, అచలంగా ఉంటుంది. దానికి అది దానికి చెలించడం లేదు కానీ అంతటా ఉంటుంది, కానీ దానికి చలనం లేదు అంతటా ఉంటుంది, ద్రవంగా ఉంటుంది, అచలం చలం లేకుండా ఉంటుంది. దాన్ని అంతటా వ్యాపించి ఉంటుంది, దాన్ని ఉపాసించను. అది హృదయంలో ఉంది, అంతటా ఉంది, నీ హృదయంలో ఉంది, అంతర్యాముగా ఉంది. మన రూలరే వాడు, అసలు మన పరిపాలించేవాడే వాడు. వాడు అంతర్యాముగా ఉన్నాడు, వాణ్ణి ఉపాసించు, వాణ్ణి ఉపాసించు. అయితే అది ఎలా ఉపాసిస్తావు నువ్వు? అది ఇంద్రియాలకు అందడం, ఇంద్రియాలకు అందడం. ఇంద్రియాలు అణిగితే వాడు అందుతాడు, మనస్సుకి అందడం. మనస్సు అణిగితే వాడు అందుతాడు, అనగాలం. మనస్సు అనగాలం అంటే శాస్త్రంలో శాస్త్రంలో ఏమని చెప్పారంటే, బుడక్క ఆధారంగా సముద్రం ఉంది, అలాగే మేలిన తలంపు లోపల మేలిన తలంపుకి అడిగిన ఆధారంలో చైతన్యం ఉంది. ఆ బురద ఇంద్రియం ఉందనుకోకండి, అది అణిగిపోతే సముద్రం అవుతుంది. ఈ మూలతలం పనిగిపోతే నీ చైతన్య స్వరూపుడు అవుతావు. నువ్వు ఆ మూలతలంపు, మూలతలంపు బురద లాంటిది, అది అణిగిపోతే నీవు ఏం పోతే సముద్రం అవుతుంది. బురద అణిగిపోతే సముద్రం అవుతుంది. అయితే మీకు అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మూలతలంపు మూలంలోనే చైతన్యం ఉంది, అక్కడే జ్ఞాన సముద్రం ఉంది, ఆనంద సముద్రం ఉంది. ఇక్కడ రహస్యం ఏమీ లేదు, చైతన్యం అంతటా ఉంది, చైతన్యం అంతటా ఉంది. మనం చేసిన సాధన ఎక్కడెందుకు గురి పెట్టవలసింది? మనం దేహానికి, ఒక రూపానికి, ఒక పేరుకి పరిమితం అయిపోతున్నాం. మన చైతన్యం కూడా దీనికి పరిమితం అయిపోయింది. దేనికి? ఒక దేహానికి, ఒక పేరుకి. మనం సాధన చేసి ఈ దేహ బుద్ధి నుంచి, ఒక రూపబుద్ధి నుంచి, ఈ నామబుద్ధులను సాధన చేసి మనం నిడుగల పొందితే నదిని సముద్రంలో కలిసినట్టు మనం బ్రహ్మంలో ఐక్యం అవుతాం. మనో నిగ్రహం లేనివాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, అంతఃకరణ శుద్ధి లేనివాడు ముందాటి నుంచి బయట పడలేడు. ఊరంగాటి నుంచి, రూపబుద్ధి నుంచి, నామబుద్ధి నుంచి బయట పడలేడు వాడు. మనకు తెలియదు ఏమనుకుంటున్నామంటే ఎక్కడో ఏముంది, ఎక్కడో ఏదో, ఎక్కడ ఏమి లేదు, అంతా హృదయంలోనే ఉంది. అలా ఎందుకు అనుకుంటున్నామంటే దేహాభిమానం వల్ల, దేహబుద్ధి వల్ల అనుకుంటున్నాం. అది జీవితం నిజం కాదు, మరణం నిజం కాదు. మరణించాలి, తిరిగి జన్మాస్తుంది, అది నిజం కాదు. మనం చేసే సాధన ఎక్కడ గురి పెట్టాలంటే దేహాభిమానంలోంచి, దేహ అర్వాప బుద్ధిలోంచి, నామబుద్ధిలో, ఈ దేహానికి ఏదో పేరు ఉంటుంది, అందులోంచి విడుదల పొందాలి. అందులోంచి అసలు భగవంతుడు కూడా గీతలు ఏమన్నాడంటే, నాకు దేహంతో పేరుతో పని లేదు, అవసరం కోసం ఒక దేహాన్ని, ఒక దేహాన్ని పేరుని సృజించుకుంటున్నానని చెప్పాడు, కల్పించుకుంటున్నానని చెప్పాడు. మన దేహము కల్పితమే, దేహానికి పెట్టిన పేరు కల్పితమే. ఈ జీవితం పొడుగున చనిపోయే వరకు ఈ కల్పిత వస్తువుని చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, రెండేదో లేదు, అసలు ద్వైతం లేనే లేదు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. మీకు ఆత్మజ్ఞానం కలిగా ఈ ప్రపంచమంతా ఏమవుతుందంటే, మీకు తాడు పాము కింద కనిపిస్తుంది. ఆచార్య వారు ఇదే చెప్పారు, తాడు మీకు పాము కింద కనిపిస్తుంది. అది పాము కాదు, తాడే అని అర్థమైనప్పుడు మీకు పాము ఎక్కడ కలిసిపోయిందని చెప్పారు. పాము ఎక్కడ కనిపోయింది? తాడులోనే కలిసిపోయింది. మీకు బ్రహ్మజ్ఞానం కలిగింది, ప్రపంచంలో కూడా మీలో ఐక్యం అయిపోతుంది. ఎందుకంటే మీకంటే భిన్నంగా కనపడే కనపడదు. అసలు అది దేహభావం నుంచి విడుదల పొందటానికి ఏ మార్గం మంచిదని అడుగుతున్నాడు, ప్రశ్నించేవాడు. ఈ దేహాభిమానం నుంచి విడిపడటానికి ఏ మార్గం మంచిదని, ఎవరికి ఏది తేలిక అనిపిస్తుందో, ఎవరికి ఏది నచ్చుతుందో అదే శ్రేష్టమైనది. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఎన్ని మార్గాలు, ధ్యాన మార్గం, అది కూడా ఒక మార్గమే. ఈ మార్గాల్లో అని ఏ మార్గం, ఈ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఒక మార్గం, ఒకరికి ఒక మార్గం చేత ఆకర్షించబడతారు. అయితే మీకు ఏది ఇష్టమో ఆ మార్గంలో ప్రయాణం చేయండి. అయితే మీకు మీకు ఏది, అన్ని మంచి మార్గాలే, ఒకటి తక్కువ అని ఇంకోటి ఎక్కువ కాదు. మీకు ఏది ఇష్టమో ఆ మార్గంలో మీరు ప్రయాణం చేయండి. కానీ మీ మనస్సుని తీసుకెళ్ళి హృదయంలో ఐక్యం చెయ్యాలి. అంటే మనం సహస్రారం హృదయం ఒకటి అవ్వాలి. మీరు లోకం కూడా పెట్టుకుంటే జ్ఞానం రాదు. ఆ మంత్రి గారు ఇలా చెప్పారు, ఎమ్మెల్యే గారు ఇది కాదు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని బతుకోమన్నాడు గీతను. మనకు ప్రమాణమైన గ్రంథాల్లో భగవద్గీత ఒకటి, ఉపనిషత్తులు, పురాతన బ్రహ్మసూత్రాలు మనకి ప్రమాణమైన ఆ గ్రంథాలు. నువ్వు ఎవరో ఏదో చెప్పారని కాదు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని బయితే నీకు జ్ఞానం కలుగుతుంది, లేకపోతే లేదు. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఇంతకుముందు ఎవరో చెప్పిన మాట, నేను నెగ్గితే శివుడికి మూడో నేత్రం ఉన్నట్టు, నేను ఓడిపోతే నేను మూడో నేత్రం వాడికి లేనట్టు. ఈ మాటలు పుచ్చుకుని ఊరే ఎక్కువ, ఇది లోకం. అది లోకం అంటే కుక్కతోక లాంటిది. లోకం కుక్కతోక లాంటిది. ఆ తోక పట్టుకోని చెప్పి అలా ఉంటుంది, వదిలేస్తే మామూలే. నువ్వు అంతేకాని ఎవరో ఏదో చెప్పారని బుద్ధిని ప్రమాణంగా పెట్టుకోవద్దు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించు. మన మనస్సే రోజుకు 90 రకాలుగా మారుతూ ఉంటుంది. ఎవరు ఎట్టన మాట ఎందుకు, మన మనస్సే రోజుకు 90 రకాలుగా ఉంటుంది. మీరు ఏ రకంగా బతకాలి మనం? అంటే ఇదంతా వదిలే, నువ్వు శాస్త్రాన్ని, భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించు. శరణాగతన్నా జ్ఞానం అన్నా ఒకటే, శరణాగతన్నా జ్ఞానం అన్నా ఒకటే. అంటే శరణాగతి పొందిన వాడికి అంతా భగవంతుడే తెలుస్తుంది. కృష్ణ సరే ఎవరు ఏమిటంటే కృష్ణ అంటే భగవాన్ ఎలా చెబుతున్నారు ఏంటండి, అంటే ఈశ్వర సంకల్పాన్ని బట్టి జరుగుతుంది, అంతా జరిగేదంటే ఈశ్వర సంకల్పాన్ని బట్టే జరుగుతుంది, అనుకునేదంతా మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం అని చెబుతున్నారండి. ఈ రోజు చదువుతున్నాం, 10 ఏళ్ళని చదువుతున్నామండి, మా బుర్రకి ఏం పట్టడం లేదు, చదవగా అబద్ధం అనిపిస్తుంది మాకు. మాకు ఈశ్వర సంకల్పం అంతా ఈశ్వర సంకల్పం బట్టే జరుగుతుందని ఆయన చెప్పారు. కానీ నాకు కారణం ఏదో అనిపిస్తాను, కానీ ఈశ్వర సంకల్పం ఏదో అనిపించడం లేదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇదో ఆ కారణం వల్ల ఈ పని చెడిపోయింది, ఈ కారణం వల్ల ఈ పని అయింది, ఈ కారణం వల్ల ఈ హేతు వల్ల ఈ పని అయింది, ఆ హేతు వల్ల ఆ పని చెడిపోయింది. ఇదో ఇలా ప్రయత్నం చేస్తే ఈ సంబంధం అయింది, అలా ప్రయత్నం చేస్తే ఆ సంబంధం చెడిపోయింది. ఇలా ఏదో అనుకుంటున్నాడు మేము, మాకు కనిపించే మా మనస్సు కనిపించే కారణాల నిజమనుకుంటున్నాం, కానీ అంత ఈ సంకల్పంతో నడుస్తాం. వాక్యం చదవటం చదువుతున్నా మా గుండెకి పట్టడం లేదు, నోటితోడు చదువుతున్నాం, దీనికి కారణం ఏంటని చెప్తారు. అంటే వీళ్ళకి ఒకటి అర్థం అనేది వాళ్ళకి, ఆ కారణం కూడా భగవంతుడే. ఆ కారణం ఎవరు? భగవంతుడే. అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు రాముడు పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టారు, రాముడు పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టారు. సరే, రాముడు ఎక్కడికి వెళ్ళాడు? పట్టాభిషేకం అవ్వలేదు రాముడికి, అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యవాసానికి ఎందుకు వెళ్ళాడు? ఆ మందరేదో కైక చెప్పటం, ఆ కైకేమో మళ్ళీ దశ చెప్పటం, ఇదంతా ఈ కథ అంతా మీకు తెలుసున్నది. కానీ మీకు మందరేమో కారణం కింద కనిపిస్తుంది, కైక కారణం కింద కనిపిస్తుంది. మందర కారణం కాదు, కైక కారణం కాదు. అంటే ఈ రాముడు యొక్క అవతారం, రాముడి శరీరం ఏ పని మీద అయితే వచ్చిందో ఆ పని జరిపించడం కోసం ఈశ్వరుడు అందరి హృదయాల్లో ఉన్నాడు. మందర హృదయంలో ఉన్నాడు, అక్కడ ప్రేరణిస్తాడు. కైక హృదయంలో ప్రేరణిస్తున్నాడు. ఆ ప్రేరణ వస్తానికైనా ప్రేరణ ఎక్కడి నుంచి వస్తాం? ఈశ్వర సంకల్పం నుంచి వస్తాంది. అది తెలియక ఈ కారణం కైక నిజం, మందర నిజం అనుకుంటున్నాం. కైక నిజం కాదు, మందర నిజం కాదు, అక్కడ కూడా ఈశ్వర కారణం కూడా ఈశ్వరుడే. అంటే రాముడి శరీరం ఎందుకు వచ్చిందో భూమి మీదకి, అది అలా జరగడం కోసం అక్కడ మందర హృదయంలో ప్రేరణ జరిగింది, తర్వాత కైక హృదయంలో ప్రేరణ జరిగింది. ఆ ప్రేరణ జరగడం వాళ్ళెవరు? వాళ్ళకి కీలు బొమ్మలే. అక్కడ ఉన్నవాడేవాడు ఈశ్వరుడే, ఉన్నవాడే ఈశ్వరుడు. మనవడేమో ఆయన ఉన్నాడు, కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఆయన లేదు, మనం ఉన్నాం అనుకుంటున్నాం. అంచేత ఏదైనా ఇందుకు ఏమర్థం అంటే కారణం ఏదో అనిపిస్తామంటే ఈశ్వరుడు ఏదో అనిపించడం, ఆ కారణం కూడా ఈశ్వరుడే. మధురుడు బయలుదేరుతూ అరుణాచలం వస్తూ ఈశ్వర సంకల్పం ప్రకారమే ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, ఇల్లు విడిచిపెట్టాను రాశారు భగవాన్. అంటే నేను అరుణాచలం వెళ్ళిపోయాను ఆయన చెప్పలేదు. మీరు అరుణాచలం మధురాన్ని విడిచిపెట్టి అరుణాచలం వచ్చినప్పుడు అసత్యం చెప్పి వచ్చారు అన్నారు భగవాన్. ఎవరు అది? నేను చెప్పానా అసత్యం? నేను ఇక్కడ ఉన్నానా చెప్పడానికి? అదంతా ఈశ్వర సంకల్పం అన్నాడు. అంటే శరణాగతి పొందిన వాడికి, శరణాగతి పొందిన వాడికి రెండుండదు, అక్కడ ఒకటే ఉంటుంది. శరణాగతి పొందిన వాడికి రెండుండదు, ఇక్కడ అక్కడ ఒకటే ఉంటుంది. ఇంకా ద్వైతంలోంచే ద్వేషం వస్తుంది, ద్వైతంలోంచే భయం వస్తుంది, ద్వైతంలోంచే అశాంతి వస్తుంది, ద్వైతంలోంచే కోరిక వస్తుంది. ఆ ద్వైతం నశించిన వెంటనే వాడికి అభయస్థితి కలుగుతుంది, అదే మోక్షస్థితి. ఈ లోకానికంతా వ్యాపించినటువంటి ఎనర్జీ ఒక శక్తి ఒకటి ఉంది, ఆ వ్యాపించిన వస్తువు మన కళ్ళకు కనపడటం లేదు నిగ్రహం లేకపోవటం వల్ల. మనకు ఆగ్రహం ఉంది కానీ నిగ్రహం లేదు. ఓసారి మనం అనుకునే అవ్వవు, ఓసారి మనం అనుకునే అవుతూ ఉంటాయి. మనకు అనుకునే అవ్వకపోవడానికి కూడా మన మంచి కోసం భగవంతుడు చేశాడు. అది తెలిస్తే మనకు ఆగ్రహం రాదు. మన జీవితాన్ని ఎప్పుడు ఎక్కడ మలుపు చెప్పాలో ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు. శరణాగతి చేస్తే మనం, శరణాగతి చేసిన వాడికి శక్తి కలుగుతుంది, జ్ఞానం ఉన్నవాడికి శక్తి కలుగుతుంది. ఎక్కడైతే శక్తి ఉందో అక్కడ జ్ఞానం ఉంటుంది. శక్తి లేకుండా జ్ఞానం ఉండదు, జ్ఞానం లేకుండా శక్తి ఉండదు. ఆ రెండు వేరుగా ఉండు, డబ్బుకు బొమ్మ బొడుసు దానికై. అంచేత నువ్వు నీకు మూలతరం పొంది, నీకు ఒక తరం పొంది, నేను నీ తరం పొందకంటే మూలతరం పోతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా నీ తలంపుకి, దేహము లేని తలంపుకి సమస్యలు, అశాంతి కూడా దానికి. దేహానికి అశాంతి కాదు, దేహం కూడా తాదాక్ష్యం పొందినటువంటి ఈ నేనికి అశాంతి. శరీరం దేహానికి మరణం వచ్చినప్పుడు కూడా దేహానికి దుఃఖం ఉండదు, దేహంతో తాదాక్ష్యం పొందినటువంటి ఈ నేనికి దుఃఖం కూడా దానికే వస్తుంది. తర్వాత దేహం మరణించాక ప్రయాణం చేసేది కూడా అదే, దేహం మరణించాక ప్రయాణం చేసేది కూడా అదే. అంటే నీకు అది అది ఉండగానే, దేహం ఉండగానే దేహంతో తాదాక్ష్యం పొందినటువంటి తలంపుని, ఆ మూల తలంపుని మూలంలోకి తీసుకెళ్ళగలిగితే ఆ మూల తొలంపుని మూలంలోకి తీసుకెళ్తే ఆ మూలంలో మూల తొలంపు దాని మూలాన్ని చూసుకెళ్తే చూసిన వెంటనే అది అణిగిపోతుంది. ఇంకోటి ఇక్కడ ఇక్కడున్న మీకు ఇక్కడ ఉదయంలో ఉన్న శాంతి కనుక మీకు దొరికితే ఉదయంలో ఉండే శాంతి, ఈ హృదయంలో ఉన్న శాంతి ఈ సహస్రారము హృదయం ఒకటైందనుకోండి, మన మన బుద్ధి మన సహస్రారము ఈ హృదయంలో తేడా లేకుండా రెండు ఒకటిగా ఉన్నాయనుకోండి, ఆ హృదయంలో వచ్చిన హృదయంలో ఉన్న శాంతి వచ్చి సహస్రారాన్ని ముంచుతూ ఉంటుంది. అప్పుడు మీకు సృష్టి అంతా కూడా ఈ లోకం యొక్క సృష్టి అంతా కూడా ఒక బుడగలాగా కనిపిస్తుంది మీకు. అంటే ఇక్కడున్న శాంతి, హృదయంలోని శాంతి, హృదయంలోని సుఖం, హృదయంలోని ఆనందం అది స్వతంత్రమైనది, అది స్వతంత్రం. అది ఎప్పుడైతే విజృంభిస్తుందో విజృంభించినప్పుడు వచ్చి మన సహస్వరాన్ని ముంచేస్తుంది, అప్పుడు తెలుస్తుంది మీకు ఆత్మానందం ఏమిటో. అసలు ఆ పరిస్థితిలో మనం బాహ్యమైన వ్యక్తుల మీద కానీ బాహ్యమైన సంఘటన మీద కానీ బాహ్యమైన పరిస్థితుల మీద కానీ మన ఆనందం కోసం మనం ఆధారపడి ఉండక్కర్లేదు, ఉండవలసిన పని లేదు, అప్పుడు స్వతంత్రం అవుతాం. తర్వాత ఇంకోటి మీకు ఆ సుఖం అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆత్మసుఖం మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అదే ఉత్తమమైనది, దానికంటే ఉత్తమమైనది ఇంకోటి లేదని మీ హృదయానికి స్ఫురిస్తూ ఉంటుంది. అయితే మీ భక్తి నిజమైతే, మీ శరణాగతి నిజమైతే, మీ ప్రపత్తి నిజమైతే భగవంతుడు నిన్ను విడిచిపెట్టాడు, నమ్మిన వాడిని భగవంతుని విడిచిపెట్టాడు. ఈ లోకం కూడా ఈ లోకంలో అనేక రకాలైన వికారాలు ఉంటాయి, అనేక రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇన్నిటి మధ్యనే మనం వికారం లేకుండా ఉండాలి, ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. మనం భూమి మీదకి ఎందుకు వచ్చామంటే ట్రైనింగ్ అవడానికి వచ్చాం. ఇన్ని వికారాల మధ్యన మనం నిర్వికారంగా ఉండగలిగితే, ఇన్ని విషయాల మధ్య నిర్విషయంగా ఉండగలిగితే, ఆ నిరాకారంగా దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోగలిగితే అప్పుడు మోక్షం. మీరు బాగా అర్థం చేసుకోండి, లోకం అంటే విషయాలతో నిండి ఉంటుంది. ఎక్కడ చూసినా అదే, ఏ దేశం వెళ్ళి చూసినా, ఏ ఊరి వెళ్ళి చూసినా, ఏమో ఈ లోకంలో రాణదేశంలో తప్పించాను. మీరు చూడండి, ఎవరింటికి వెళ్ళినా సరే, ఏ దేశం లేదు, ఎవరింటికి వెళ్ళినా సరే వెళ్ళండి, ఒక టాయిలెట్ ఉంటుందో బెడ్రూమ్ ఉంటుంటుంది, ఆ మనుషులు ఉంటారో రాణద్వేషాలతో నిండి ఉంటారు. లోపల శుభ్రంగా కుడిపోయిన తర్వాత మనకు డబ్బులు చేసుకుంటాం, పాండిత్యం చేసుకుంటాం. అది ఎవరో పండించడంటే గీతలో చెప్తాడు, ఉత్తమ బ్రాహ్మణుడు గోవు కుక్క మంచివాడు చెడ్డవాడు అందరిలోనే సమానంగా వస్తువు ఒకటి ఉంది, ఆ వస్తువును దర్శించేవాడే పండితుడని. అందరిలో ఒక వస్తువు వ్యాపించివండి, ఆవుడోనాది ఉంది, ఇక్కడ మెక్కలోనాది ఉంది, అందరిలోని వ్యాపించిన వస్తువుని ఎవడైతే దర్శిస్తున్నాడో వాడే పండితుడు. పండితుడు అంటే శబ్దానికి అర్థం తెలిసినవాడు కాదు, డిక్షనరీ కాదు, అక్కడ వాడే పండితుడు అంటే సమదర్శి మాత్రమే పండి. అందరూ వ్యాధిలో ఏక సూత్రంగా ఉన్నటువంటి, అందరూ వ్యాధిని పట్టించినటువంటి ఆ సూత్రం ఏదైతే ఉందో దాన్ని దర్శించేవాడు పండితుడు. అది మీకు దుఃఖం ఎందుకు వస్తుంది? మీకు ఎవరికైనా దుఃఖం వస్తుంది అనుకోండి, ఏదైనా కారణంగానే దుఃఖం వస్తుంది అనుకోండి, సర్వసాధారణంగా దుఃఖం రెండు కారణాల వల్ల వస్తుంది. ఒకటి అహం, రెండు మమ. మమ ఒకటి అంటే అహం, రెండు మమ. అహం అంటే నేను, మమ అంటే నాది అని. అహం అంటే నేను, అదన్నా దుఃఖం వస్తుంది. మమ అంటే నాది అని, అందులోంచి కూడా దుఃఖం వస్తుంది. ఈ రెండే కారణం, ఈ రెండు మీ ఉండేటిలోంచి శరీరం ఉండగానే దేహం ఈ భూమి తిరుగాడుతున్నప్పుడే మీ ఉండేటిలోంచి ఎవరైతే విడుదల పొందాడో వాడికి దుఃఖ స్పర్శ కూడా ఉండదు. ఈ రెండు మనం విడిచిపెట్టాం, ఈ రెండు మనల్ని విడిచిపెట్టి లాభం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, నష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఇష్టమైన వాడు కనిపించినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఇష్టం లేనివాడు కనిపించినప్పుడు ఒక రకంగా ఉంటాం, మనకు ఉపకారం చేసినాడు కనిపించినప్పుడు ఒక రకంగా ఉంటాం, అపకారం చేసినాడు కనిపించినప్పుడు ఒక రకంగా ఉంటాం. ఇన్ని రకాలు ఇన్ని అవతారాలు మనలు ఎత్తుతోంటే ఈ రెండు మనలో విడిచిపెట్టే విడిచిపెట్టవచ్చు. ఈ రెండో ఉన్నవాడు దుఃఖం నుంచి విడుదల పొందే అవకాశం లేదు, వాడు విడుదల పొందడు అని చెప్పి నువ్వు ఇంటి చెప్తే మనం నెగ్గినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఓడిపోయినప్పుడు ఒక రకంగా ఉంటాం, లాభం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, నష్టం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం. అవుతుంది ఇది ఇంటి చెప్తున్నామంటే మనం ఎప్పుడైతే అనుకోండి పొంగిపోతాం, అప్పుడు దేహాభిమానం పెరిగిపోతుంది. నష్టం వచ్చిందనుకోండి ఓడిస్తాం, అప్పుడు కూడా దేహాభిమానం పెరుగుతుంది. ఇది ఎలా ఉండాలంటే ఇతరులకు లాభం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు నీకేం అనిపించదు, ఇతరులకు నష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది నీకేం అనిపించదు. నీ సోదేశంలో కూడా అలా ఉంటా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు నువ్వు ఎవరికో లాభం వచ్చిందనుకోండి నీకేం వికారం పుట్టదు, ఎవరికో నష్టం వచ్చిందనుకోండి నీకేం వికారం పుట్టదు. నీ సొంత విషయంలో కూడా నువ్వు అలా ఉండు, మనసు అడిగిపోతుంది. అప్పుడు నీకు దేహంతో తాదాత్మ్యం పొంది బుద్ధి నేషిస్తుంది, శవబుద్ధి నేషిస్తుంది, దేహాభిమానం నేషిస్తుంది, నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అలా ఉండకుండా, అలా ఒక ట్రైనింగ్ లేకుండా, ఒక క్రమశిక్షణ లేకుండా ఏదో కొంచెం లాభం వస్తుందంటే ఎదురెగిరి పడి, మరి ఏదైనా కొంచెం నష్టం వస్తే కుళ్ళిపోయి లోపల శుభ్రంగా కుళ్ళిపోయి మంచం బట్టి ఏడవటం ఇలా చేస్తండి. ఎంత తిరిగివాడికి, ఎంత బలహీనుడికి, ఎంత భద్రకిస్తుంది ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? కలగలే కలగదని చెప్పటం. అసలు హృదయంలో క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీ హృదయంలో నీకు పిరికితనం ఉన్నంతకాలం, నీ హృదయంలో నీకు పిరికితనం ఉన్నంతకాలం నీకు జ్ఞానం కలిగే అవకాశమే లేదు. అది ఎందుకంటే హృదయ దౌర్బల్యమే నీచమైనది. తర్వాత కొంతమంది మనం పొందరేం పొందరేం అనుకుంటారు, అది కూడా ఒక బలహీనత. ఇప్పుడు గతాన్ని మర్చిపోవాలి, మనం గతాన్ని మర్చిపోవాలి, వర్తమాన కాలాన్ని ఉపయోగించుకోవాలి. వర్తమాన కాలం ఉపయోగించుకుంటే భవిష్యత్తు కాలం దాని జాగ్రత్తలు తీసుకుంటుంది, పరిణామంలో మనకు అనుకూలం అవుతుంది భవిష్యత్తు కాలం. అయితే వర్తమాన కాలాన్ని మనం సజీవంగా జీవించాలి. వర్తమాన కాలంలో ఆల్వేజ్ లివింగ్ ది ప్రజెంట్, వర్తమాన కాలాన్ని సజీవంగా ఉపయోగించుకోవాలి, టైం వేస్ట్ చేయకూడదు. అంటే భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. అంచేత ఇప్పుడు మనిషి అయితే జయం వస్తుంది, అపజయం వస్తుంది, లాభం వస్తుంది, నష్టం వస్తుంది, నెమ్మది వస్తుంది, స్థితి వస్తుంది, ఇవన్నీ వస్తాయి కదా. అలాగే ఇతరులకు నీకు లాభం వస్తుంటే నీకేం వికారం లేకుండా ఉంటున్నావు. ఇతరులకు ఎవరికైనా నష్టం వస్తే నువ్వు వికారం లేకుండా ఉంటున్నావు. అలా నీ సొంత పరిస్థితి వచ్చినప్పుడు కూడా అలా ఉండటం నేర్చుకో. నేర్చుకుంటే నీకు మనస్సు ఏమవుతుంది? సమానం అవుతుంది. నీ మనస్సు ఎచ్చు తగ్గులు తగ్గిపోతాయి, మనస్సు అణిగిపోతుంది, అణిగిరి మనస్సుకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే అణిగిరి మనస్సుకు ఆత్మజ్ఞానం కలగా ఎలా కలుగుతుంది అంటే అణిగిరి మనస్సే ఆత్మగా రూపాంతరం చెందుతుంది. అణిగిరి మనస్సు ఆత్మ అయిపోతుంది, శుద్ధమైన మనస్సు జ్ఞాని మనస్సే ఆత్మ. జ్ఞాని మనస్సు అంటే ఏంటో అనుకోకండి, అది ఆత్మే. అంటే మీ ముందు అనుగ్రహం కూడా సంపాదించుకోవాలి. చదువు ఎలా పిల్లలకు చూడండి, చదువు ఎలా సంపాదించుకుంటున్నారు? ఈ ఎలక్షన్ లో మరి కష్టపడి నెగ్గుతున్నారు కదా, రెండు మూడు నెలలు కష్టపడతాను కానీ ఎలక్షన్ లో వాళ్ళు నెగ్గలేరు. అరే ఎలక్షన్ లో నెగ్గడానికి ఎంత కష్టపడుతున్నారు? అలా మన భక్తులు ఏం చేయాలంటే మామూలు వాళ్ళు లోకంలో గొప్పల కోసం, లోకంలో విషయాల కోసం ఎలా కష్టపడుతున్నారు, భక్తులు ఏం చేయాలంటే ఈశ్వరుని దయ సంపాదించుకోవాలి. ఈశ్వరుని దయ ఎలా సంపాదించుకుంటాం మనం? ఆ ఈశ్వరుని వాక్యం మీద నమ్మకం కలగాలి. ఈశ్వరుని మీద నమ్మకం కలిగి ఆ నమ్మ ఈశ్వరుడు చెప్పిన వాక్యం ప్రకారం జీవించాలి. అప్పుడు ఈశ్వరుని దయ మనం సంపాదించుకున్నట్టు అవుతాం. ఈశ్వరుడు భగవంతుడు ఎలా చెప్తే అలా జీవించడం మనం నేర్చుకుంటే ఆయన దయకి మనం పాత్రలు అవుతాం. మళ్ళీ చెప్పిన జ్ఞాపకం ఉంచుకోండి, లోకంలోకి ఎందుకు వచ్చామంటే మనం ఈ లోకంలోకి, ఈ లోకంలో వికారాలు ఉంటాయి, వికారాల మధ్యలో మనం నిర్వికారంగా ఉండాలి. ఈ లోకంలో విషయాలు ఉంటాయి, విషయాల మధ్యలో నిర్విషయంగా ఉండాలి. ఈ లోకంలో అనేక ఆకారాలు ఉంటాయి, ఆకారాల మధ్య నిరాకారంగా ఉండాలి మనం. అది చెప్తా ఉంటారు, యోగి కానివాడు జ్ఞాని కాలేడని. యోగం అంటే ఏమిటి? యోగం అంటే కేవలం నా పొద్దున మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, గుంజని తీసుకుంది కాదు యోగం అంటే. యోగం అంటే జీవుడు లోపల జీవుడు ఆత్మ, జీవుణ్ణి ఆత్మని ఒకటి చెయ్యాలి. జీవుణ్ణి ఆత్మని మొదటి చేస్తే దాన్ని సమాధి స్థితి అంటారు. యోగం యొక్క లక్ష్యమే సమాధి స్థితి. సమాధి స్థితి అంటే జీవుడు ఆత్మ ఒక్కటిగా ఉండటం. జీవుడు ఆత్మ ఒక్కటంటే ఒక్కటే, ఒక్కటిగా ఉండటమే సమాధి స్థితి. దేవుడు వేరు నేను వేరు అనుకుంటున్నాం కదా, రెండు ఒక్కటంటే ఒక్కటిగా ఉండటమే సమాధి స్థితి. ఆ సమాధి స్థితి కలిగినప్పుడే మీకు ఉన్న వస్తువు ఉన్నట్లుగా వ్యక్తమవుతుంది. అయితే మీకు దేహబుద్ధి ఉన్నంత కాలం కోరిక కూడా వస్తానంటుంది, దేహాభిమానం ఉన్నంత కాలం కోరిక కూడా వస్తూ ఉంటుంది. ఉదాహరణ కనుకోండి, నేను దండి పెట్టుకున్నామంటే నేను బాధపడుతున్నాను ఏదో అంటా ఉంటారు కదా అందరూ, ఏదో అంటా ఉంటారు. మనకి ఎప్పుడైనా దుఃఖం వస్తుందనుకోండి అనుకోండి, మాట్లాడ అశాంతి వస్తుంది అనుకోండి, ఆవేశం వస్తుంది అనుకోండి, ఉద్రేకం వస్తుంది అనుకోండి. మనకి ఎప్పుడైనా ఉద్రేకం వస్తుందనుకోండి అదే మనం అనుకుంటాం, అది మనం కాదు, అదొక వికారం. మనకి ఎప్పుడైనా ఉద్రేకం వచ్చేస్తుంది, వచ్చేస్తుంది కదండి, వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఏమనిపిస్తుందండి, అదే మనం అనుకుంటాం. ఏది నేను ఆత్మ నడసానికి మర్చిపోతాను, మనం ఎవరై ఉన్నాము, ఆత్మని ఉన్నాము, చైతన్యమై ఉన్నాము, చావులేని సత్పదార్థం ఉన్నాము. మనకి ఎప్పుడైనా ఉద్యోగం వచ్చినప్పుడు నేను ఆత్మని, నేను చావులేని సత్పదార్థం అనుకుని మర్చిపోతాం, ఉద్రేకమే నేను అనుకుంటాం. ఆ ఉద్రేకమే నేను అనుకుంటాను, దాంట్లో తాదాత్మ్యం పొందుతాను, అదే మాయ. ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి అదే నేను అనుకుంటాను, ఎప్పుడైనా వికారం వచ్చిందనుకోండి అదే నేను అనుకుంటాను, ఎప్పుడైనా కోరిక వచ్చిందనుకోండి అదే నేను అనుకుంటాను. ఉదాహరణకి మనకి ఏదైనా అశాంతి వస్తుందనుకోండి అనుకోండి, మనకి ఏదైనా దుఃఖం వస్తుందనుకోండి, మన మనసుకు ఏదైనా ఉద్రేకం వస్తుందనుకోండి, మన మనసుకు ఏదైనా కోపం వస్తుంది అనుకోండి, మాట్లాడచ్చు లోపల మీకు తెలియకుండా కోరిక ఉందని అర్థం. కోరిక లేకపోతే, కోరిక లేని వాడికి అశాంతి లేదు, కోరిక లేని వాడికి దుఃఖం లేదు. కొంతమందికి అనుకున్న పని అయిపోతే సంతోషంగా ఉంటుంది. మళ్ళీ ఈ మాట ఒక మాట రహస్యం చెప్తాను, మీరు ఎక్కడ అనకండి. అనుకున్న పని అయిపోతే సంతోషంగా ఉంటుంది, మీకు అర్థమవుతుందండి. అనుకున్న పని అవ్వకపోతే డేరా అయిపోతాం. ఇది భగవద్గీతలో చెప్పాడు, నువ్వు పని చెయ్యి, ఆ పని అయ్యిందావో నీకు అనవసరం. ఆ పని అవచ్చు అవ్వకపోవచ్చు, ఆ పని అవచ్చు అవ్వకపోవచ్చు. అది జయమనేది అపజయమనేది ఈ పూర్వజన్మ ప్రారంభాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది జయమనేది అపజయమనేది. ఇంకొక మాట చెప్తాను, ఇదే రహస్యం, జీవిత రహస్యం అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు అనుకున్నప్పుడు ఒక మీరు ఏదో పని చేస్తూ ఉంటాం, పని చేస్తున్నప్పుడు అనుకు పని అయితే ఒక రకంగా ఉంటాం, పని అవ్వకపోతే ఒక రకంగా ఉంటాం. అలా వద్దు. గీతలో ఏం చెప్పాయంటే, నువ్వు ఆటలో నిజంగా ఓడిపోవడానికి ముచ్చేట్టు ఏం జరిగింది, దేని నీ పనిలోనే సంతోషించు. నువ్వు పని చేస్తున్నావు, ఆ పనిలోనే సంతోషించు. అది పని జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదు. నువ్వేం చేస్తున్నావు, పనిలో సంతోషించడం మనిషి ఎప్పుడు జరుగుతున్నా జరుగుతున్నా పని జరిగితే సంతోషంగా అనుకుంటున్నావు. పని జరిగిన తర్వాత ఎంత సంతోషిస్తావో అంత సంతోషం పనిలోనే సంతోషించు. పని అవుతుంది, ఇది జ్ఞానం కలుగుతుంది. ఏం జరిగింది, గేమ్. మనం ఏం చేస్తున్నాం, విక్టరీ. ఆ జయం విక్టరీ అంటే జయం తరువాత ఎంజాయ్ చేస్తాం. అలా వద్దంటాడు కృష్ణుడు. ఇంకా మీ చేతిలో లేదు పని, జయం అనేది అపజయం అనేది మీ చేతిలో లేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, ఎన్నికైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయాలని ఉండేది. భగవంతుడు తీసుకెళ్లి శుభ్రంగా ఇంటికాడ కూర్చోబెట్టేశాడు. ఈనాడు చేయటానికి ఈయనకి 30 ఏళ్ళు చేయాలంటే 60 ఏళ్ళు చేయాలంటే దేవుడు ఎందుకు? ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఉడికే మన చిరక పొలకులు కానీ, ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభమును అనుసరించి ఆడిస్తాడు. జరగవలసింది జరిగే తీరును, జరుగు రానిది ఎవరెంత ప్రయత్నం చేసినా జరగదు. దేవుడు మన చెవుడికి వినపడ్డు కానీ ఉన్నాడు. దేవుడు మన కళ్ళకు కనపడ్డు ఉన్నాడు. ఏ మనిషిని, ఏ జీవుని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెట్టాడు, అక్కడ కూర్చోబెడతాడు. వాడు నిజంత. ఈశ్వరుడు అంటే మామూలు ఈ గోళ్ళ ఉంటాడు అనుకోకండి, వాడు నిజంత, డిక్టేటర్. ఏ జీవుని ఏ గంటలో ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ గంట అక్కడ కూర్చోబెడతాడు. మీరు మనిషి పతనం చేయాలి మీకు ఉందనుకోండి, ఆ మనిషిని తీసుకెళ్లి భగవంతుడు తీసుకెళ్లి కొండ మీద కూర్చోబెడతాడు, మీరేం చేయగలరు? భగవంతుడు బ్రహ్మ ఎక్కడ ఉన్నప్పుడు మీరేం చేయగలరు? ఇది సూత్రం. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభము ఆచరించి ఆడిస్తాడు. జరగవలసింది జరిగే చెరువు, జరుగు రానిది ఎవరంత ప్రయత్నం చేసినా జరగనే జరగదు. ఆయన ఇంకో ఐదేళ్ళు ఉండటానికి ఎలక్షన్ పెట్టాడు మనం, తప్పేం లేదు, ఆయనకి ఇష్టం పెట్టుకున్నాడు. అదే ఏమంటాడంటే నేను త్యాగం చేశాను అంటాడు. ఎవరి కోసం త్యాగం చేశాడు? మళ్ళీ ఐదేళ్ళు ఉండడం కోసం త్యాగం చేశాడు. అది ఈశ్వరుడు చూశాడు, ముట్టుకే ముట్టాడు, ఇంటికని కూర్చోబెట్టాడు. అంటే నా మనస్సుకి నా మాటకి అంత దూరం ఉన్నప్పుడు నాకు ఆత్మజ్ఞానం ఏంటి? ఆత్మజ్ఞానం మాట ఎవరైంది? లోపల ఉన్నది కూడా నెరవేరదు. నా మాటకి నా మనస్సుకి అంత దూరం ఉన్నప్పుడు నాకు ఆత్మజ్ఞానం ఏంటి? దేహభావం ఉన్నప్పుడు ఇది మీరు బాగా అర్థం చేసుకోండి, దేహమే నేను అనే తలంపు మీకు ఉన్నప్పుడు కోరిక రాకుండా ఉండదు. దేహమే నేనని తలంపు ఉన్నప్పుడు ఏదో రకమైన కోరిక వస్తూ ఉంటుంది. మనం ఏదిగా ఉన్నామో అది తెలియట్లేదు మనకి. దేహమే నేననుకుంటున్నాం, గాఢనిద్రం లేదు. మనసు వస్తే దేహం వస్తుంది, దేహం వస్తే ప్రపంచం వస్తుంది, అంతా మనస్సు. మనసు వస్తే ఏమొస్తుంది? దేహం వస్తుంది, దేహం వస్తే లోకం వస్తుంది. ఇవన్నీ ఎవరికి? ఇదంతా ఎలా చూడండి, ఒకసారి ఇలా చూడండి. ఇదంతా ఈ లోకం ఎవరికి కావాలి? మనసుకు కావాలి. గొప్పలు ఎవరికి కావాలి? మనసుకు కావాలి. ఊరేగింపులు ఎవరికి కావాలి? మనసుకు కావాలి. స్వర్గలోకం ఎవరికి కావాలి? మనసుకు కావాలి. దేవుడు ఎవరికి కావాలి? మనసుకు కావాలి. అది అడిగిపోతే ఏది లేదు. ఈ సిద్ధాంతం మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు నేను ఈ గొప్పలు ఈ తిప్పలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ చావులు ఈ పుట్టుకలు ఈ రాగద్వేషాలు ఈ అహంకారాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ మనసు వచ్చాక వస్తున్నాయి అని చెప్పి మనసు పూర్తిగా వేరుతో సహా అణిగితేనే కానీ వాడికి ఆత్మజ్ఞానం రాదు. దేహం చచ్చిపోతే ఏడ్చేది ఎవరు? ఎవరు ఏడుస్తున్నాడు? దేహం ఏడుస్తుందా? మనసు ఏడుస్తాను. యజ్ఞం చేస్తాను, యాగం చేసేస్తాను, నేను చచ్చిపోయిన తర్వాత నాకు స్వర్గలోకం రావాలి అని చెప్పింది ఎవరు? యజ్ఞం చేసేది మనస్సు. స్వర్గలోకానికి వెళ్ళాలని కోరుకునేది మనస్సు. నాకు గొప్ప జన్మ రావాలి అని కోరుకునేది మనస్సు. ఈ పెంట అంతా మనస్సులో ఉంది. మీకు ఎవరైనా చెప్తారనుకోండి మీరు చచ్చిపోయారు స్వర్గానికి వెళ్ళిపోతారని, అంటే ఒకరికి మీకు ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఒకవేళ ఎవరైనా మీకు చెప్తారనుకోండి మీకు నరకానికి పోతారని ఇప్పుడు కూలిపోతారు. శ్రీకృష్ణుడు ఎవరైనా ఓ సభలో పండితులు పండితులు పోషించేవాడు కృష్ణదేవరాయలు. అష్టదగ్గ జాలని తెలుగు పండితులు, తెలుగు భాష ఆయన టైంలోనే బాగా అభివృద్ధి అయింది కృష్ణదేవరాయల టైంలో. అప్పుడు వాళ్ళందరినీ చూసి పండితులు ఉన్నారు, భక్తులు ఉన్నారు అక్కడ. ఇందులో మోక్షానికి వెళ్ళి కూడా ఎవడైనా ఉన్నారా అని అడిగారు కృష్ణదేవరాయలు. అంటే ఎవడ మాట్లాడ ఆవిడ అందరికీ అనుమానం మనం చీర చచ్చిందాకుండా కూడా మోక్షానికి వెళ్తాయండి. కృష్ణదేవరాయలు ఏమైనా అడిగాయంటే ఎవరు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారో ఇందులో ఎవడైనా మోక్షానికి వెళ్ళి కూడా ఉన్నాడా అని అడిగారు కృష్ణదేవరాయలు. ఎవడు మాట్లాడటం లేదు. జనాలు రామకృష్ణుడని ఆడే కవి ఆడు లెగిశాడు. ఆడు లెగిశాడంటే ఏమంటే ఇప్పుడు నాకు నేను నేనని అంటున్నాను, ఈ నేను నాకు ఇప్పుడు పోలేక పోతే పోతాను లేదు అక్కడికన్నాడు. నాకు నేననే బుద్ధి పోలేదు. నాకు మీరు మోక్షానికి వెళ్తారని అడుగుతున్నాడు. నేను చచ్చి లేకుండా నాకు నేననే బుద్ధి పోతే ఇది పోతే అక్కడికి పోతానన్నాడు. ఎక్కడికి మోక్షానికి? ఇప్పుడు నాకు నేననే బుద్ధి పోలేదు. ఇంకా నువ్వు మోక్షానికి వెళ్తావని మీరు నేను అడుగుతున్నారు. నేను చచ్చి లేకపోతే ఈ నేననే బుద్ధి పోతే మీరు చెప్పిన చోటకు నేను పోతానన్నాడు. అంటే మోక్షానికి పోతాడని. అంటే మనస్సు ఏం లేదు, మీరు విడదీసుకుంటే విశ్లేషణ చేసుకుంటే ఏం లేదు. అంటే నువ్వు నీ అశాంతి లోపల అశాంతిగా ఉండటం వల్లే కోరికలు వస్తాయి మనకు. మనకు లోపల శాంతి లేనప్పుడే ఏమైనా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. మనం లోపల శాంతిగా లేమనుకోండి, సుఖంగా లేమనుకోండి, ఆనందంగా లేమనుకోండి, ఏమన్నా ఒక ఏమో చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు గాఢ నిద్రలో ఏముంది మనకి? గాఢ నిద్రలో నాకేమైనా ఆస్తి ఉంటే నా ఆస్తి జ్ఞాపకం వస్తుంది, లేదా నాకేమైనా అప్పు ఉంటే అప్పు జ్ఞాపకం వస్తుంది? గాఢ నిద్రలో ఉన్నాడు నిలవనోడంతే అప్పు ఉన్నాడంతే గాఢ నిద్రలోనే. అప్పు మనసుకి, నిలవ మనసుకి, స్వర్గం మనసుకి, నరకం మనసుకి, శరీరం మనస్సుకి, రాబోయే దేహాలు కూడా మనస్సుకి. మనస్సు ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏమి లేదు. నువ్వు మిగిలితే వచ్చేవరకు ఎక్కడైతే మనస్సు అణిగిపోయిందో
అక్కడ మనం ఎవరో మనం తెలుస్తాం, కానీ మనల్ని మనం పోగొట్టుకోం. మనం ఎవరిగానో మనం తెలుస్తాం. ఎక్కడైతే మనస్సు అణిగిందో మనం ఏదిగానో అది మనకి స్వరూపంలో వ్యక్తం వచ్చింది, అదే నారాయణ స్వరూపం. అంటే ఇంకోటి మనం ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, ఏం వైవిధ్యం, నువ్వు ఆటాడు, నువ్వేం చేస్తావు ఆటాడు, నెగితే నెగుతావు, ఓడిపోతే ఓడిపోతావు, ఏం చేయదు గేమ్. ఆ గేమ్ని ఎంజాయ్ చేయి, అది జీవితంలో నేర్చుకో. నువ్వు బాగా చదువు, ప్యాస్ అయితే ప్యాస్ అవుతావు, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతావు. ఆ చదువులోనే ఆ ప్యాస్ అయిన రోజున ఎంత సంతోషంగా ఉంటుందో నీ చదువుకున్న రోజున కూడా అంతే సంతోషంగా ఉంది. అది నేర్చుకో, అది నేర్చుకుంటే నీకు ఈ లోకం దక్కుతుంది, పరలోకం దక్కుతుంది, ఇహం పరం రెండు సాధించవచ్చు. ఎంజాయ్ ది గేమ్. అందుకే నీకు ఆ గ్రహింపు రావాలి. అహం లేదు, మమ్మ లేదు, కానీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు, ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. అది లేదు అనే పూర్తి గ్రహింపు వచ్చే వరకు నీకు ఈశ్వర అనుభవం కలగదు. గాఢ నిద్రలో అహం ఉందా లేదు, గాఢ నిద్రలో మమ్మ ఉందా లేదు, జాగ్రత్త అవస్థలో కూడా అవి లేవు, జాగ్రత్త అవస్థలో కూడా అవి లేవు. అది నీకు అనుభవంలోకి రావాలి. అది అనుభవంలోకి వచ్చేది నీకు అప్పుడు ఈశ్వర జ్ఞానం కలుగుతుంది. అంటే నువ్వు ఒకటి నేర్చుకో, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని విశ్వసించడం నేర్చుకో. నీకు ఏదైనా మంచి జరిగితే ఈశ్వర ప్రసాదం, పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈశ్వర ప్రసాదం ప్రసాదం, ప్రతికూలంగా ఉంటే అది కూడా ఈశ్వర ప్రసాదమే. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో చూస్తాడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో చూస్తాడు. ఎలా మడతా ముట్టికాయ ఒంటి మడతా ఉంటాడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకుంది కానీ ఇదేవిడి పడుతున్నారని చూస్తాడు. ఎదురెగిరి పడతాం మనం, పరిస్థితులు అనుకూలంగా లేవనుకోండి, ఎదురెగిరి పడతాం మనేసి మళ్ళీ కింద పడతా ఉంటాం. అప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తాడో ఇలా కొడతాడు, చూసుకుంటాడు, బుర్రలో కూడా చూసుకుంటూ ఉంటాడు, రికమెండేషన్లు కుదరవు, తీసుకెళ్ళి మట్టిలో కలిపేస్తాడు. మట్టిలో కలిపేటండి పునర్జన్మలు పడేస్తాడు. ఇప్పుడు కొండ చూడండి, మీరు కొండలో కొండలు కొనుక్కున్నప్పుడు ఇలా వాయిస్తాడు, కొండ మీరు కొండలు కొంటాం కదా మనం, ఆ కొండ ఇలా కొన్నప్పుడు కంగు 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 ఆ కంగు మనాలి. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే పరిస్థితి ఆ కావాలని మనకు అనుకూల పరిస్థితి తెచ్చి పెడతాడు. అది అప్పుడు ఇలా ఎగిరిగి పడుతూ ఉంటాం. మీకు అర్థమవుతుంది, ఒకవేళ కావాలనే పరిస్థితి మనకు ప్రతికూలం చేస్తూ ఉంటాడు, అప్పుడు కుంగిపోతూ కుంగిపోతూ ఉంటాం. కొండను కొట్టినప్పుడు అప్పుడు కొడతాడు, ఇప్పుడు కొడతాడు. అప్పుడు కమ్ము కమ్ము మన ఏంటో ఏడుస్తూ కూర్చుంటాం కుంగిపోయినప్పుడు. అప్పుడు ఏం చేస్తాడు చెప్పుకుంటారని, ఇక మనం తీసుకెళ్ళి మట్టిలో పడేస్తాడు. మట్టిలో పడేసేయండి పునర్జన్మ, ఇక కాదు మట్టిలో పడేస్తాడు. అంటే జయాపజయములని సమానంగా చూసుకోలేనప్పుడు మనకు పునర్జన్మే. ఒకవేళ మూడుతోడు చెబుతాం అనుకోండి, మనం సమానంగా చూసుకుంటున్నాం జయాపజయములని, మనసును చూసుకోమనుకోండి, ఆయన ఎక్కడున్నాడు, లోపల ఉన్నాడు, ఒకళ్ళలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. ఈశ్వరార్పితం నైశ్వర్యాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పితం అహంకారార్పితమా ఈశ్వరార్పితం? నా అహంకారానికి చేస్తున్నానా చేసే పని, ఈశ్వరుడు కోసం చేస్తున్నానా? ఈశ్వరార్పితం నోడుతోడు చెప్తాను, చేసేది అహంకారం కోసం చేస్తున్నాను, చేసుకుని మెట్లు కలిపేస్తాడు. అదేంటో నేను చెప్పాను కదా, ఈశ్వరార్పితం అంటే మీరు లోపల ఉందని నేను చూస్తున్నాను కదా, మెట్లు కలిపేస్తాను. ఇదేంటో ఈశ్వరార్పితం అంటే వాడు మోసపోతాడా? మనం లోకాన్ని మోసం చేయగలం, కానీ భగవంతుని మోసం చేయలేం. ఈ మాట రమణ మహర్షి గారు చాలా చెప్పారు, గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. మీ నోరుతోడు చెప్పే మాట వల్ల మోసపోయేటంత అమాయకుడేం కాదు, మనకంటే తెలియగలవాడు ఈశ్వరుడు, మనకంటే వివేకవంతుడు. మీరు ఒకటో గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు మనకంటే వివేకవంతుడు, మనకంటే ప్రజ్ఞావంతుడు, మనకేది మంచో మనకంటే ఎక్కువ ఆయనకు తెలుసు. ఆ విషయం మీరు మర్చిపోవచ్చు. భగవాన్ చెప్తున్నారు, నేను ఇన్ని విషయాలు చెప్పడం కంటే మీరు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని పరిపూర్ణంగా నమ్మండి, అన్ని శక్తి అన్ని అన్ని కండిషన్లో పడతానంటున్నారు. ఇప్పుడు బండిని ట్రాక్ మీద పెట్టా, ఇంజిన్ ట్రాక్ మీద పెట్టాక ఎలా వెళ్ళిపోతుందో అదే భగవంతుని వాడు ఇప్పుడు ఉన్నాడని పూర్తిగా మీరు విశ్వసించండి, అన్నీ చక్కబడితే అన్నీ సక్రమంగా ఉంటాయి మీ పరిస్థితులు అని. అంటే మూడుతోడు ఉన్నాడని చెప్పి మీరు ఉన్నంతో కాదంటే అది కదండి, ఎవరు మోసం చేస్తాం మన నోరు, మన నోరుతో చెప్పే మాట మన మనసు అంగీకరించడం లేదు. నువ్వు ఎవరిని మోసం చేస్తాం? ఓ మన నోటికి మన మనస్సుకి చాలా దూరం ఉంది. మనకి జ్ఞానం ఏంటి కదండి? ఇప్పుడు నీకు నాకు ఎంత దూరం ఉన్నా పర్వాలేదు, నీకు నాకు ఎంత దూరం ఉన్నా పర్వాలేదు, నా నోటికి నా మనస్సుకి ఎంత దూరం అయితే ఇంకా నాకు జ్ఞానం ఏంటి? ఏ పని చేసినా నిర్మలంగా చెయ్యాలి, నిగ్రహంగా చెయ్యాలి. ఏదైనా ఒక మంచి పని చేసామనుకోండి, మనం ఆ మంచి పని వల్ల మనకు రెండు లాభాలు ఉండాలి. మనోనిగ్రహం రావాలి, మనోనిగ్రహం రావాలి, ఈశ్వరుని దయ కలగాలి. నేను చెప్పాను కదా, మనం డబ్బు సంపాదించిన వాళ్ళు ఎలా సంపాదించుకుంటున్నారు, చదువుకుని పిల్లలు ఎలా అయితే కష్టపడి చదువు సంపాదించుకుంటున్నారో అలా ఈశ్వరుని దయను కూడా సంపాదించుకోవాలి. సరే, ఈ ఈశ్వరుని దయ మనం ఎలా సంపాదించుకుంటాం? మనసు నిర్మలంగా ఉండాలి, వాక్కు నిర్మలంగా ఉండాలి, చేత నిర్మలంగా ఉండాలి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కొంతమంది ఎక్కడైనా చిన్న తేచి వస్తువు పెద్ద చేసేస్తారు, గోరంతులు కొండ దొరకం చేసేస్తారు. అలా కాదు, బైబిల్ చెప్పాడు సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. శాంతి చిత్తం గల వాళ్ళు అదృష్టవంతులు. అంటే ద్వయం భావం, అంటే ద్వైత భావం పెంచుకోవద్దు. అంటే భగవాన్ చెప్పింది బాగా అర్థం చేసుకోండి, నీ కుడి చేతిలో ఉన్న వస్తువు ఎడం చేతికి ఇస్తావనుకో, కుడి చేతిలో ఉన్న వస్తువు ఎడం చేతికి ఇస్తావనుకో, నువ్వు నేను ఎవరికి ఏదో చేశాననుకో, ఇంకా రెండు చేతులు నీయే, నువ్వు సమాధానం చేసిన అలాగా ఉండాలని అంతా నీవే కాబట్టి. అప్పుడు నీకు ఆ వేరు బుద్ధి నశిస్తుంది, వేరు భావం నశిస్తుంది. అప్పుడు జ్ఞానానికి పాత్రత కలుగుతుంది, అర్హత కలుగుతుంది, యోగ్యత కలుగుతుంది. మనందరికీ నేననే తలంపు ఉంది కదా, నేననే తలంపు అని దేహము నేను అంటే కృష్ణుడు కూడా భగవద్గీతలో నేననే అన్నాడు. ఆ నేనేమి? చైతన్యం. ఆ నేనేంటిది? అది చైతన్యం. చైతన్యగతమైన నేను, ఆత్మగతమైన నేను. మనం కూడా నేను 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 అంటున్నాం. మన ఏగతమైన నేను, దేహగతమైన నేను, మనోగతమైన నేను. కొంతమంది బాగా తెలియని వాళ్ళు అనుకుంటారు, కొంతమంది నేను బాగా తెలియని వాళ్ళు ఉంటారు. ఒకవేళ నిజంగా తెలియని వాళ్ళని తెలియగతమైన నేను, అది ఏం లేనది తెలియగతమైన నేను. కృష్ణుడు చెప్పింది చైతన్యగతమైన నేను. అదేంటది? అది చైతన్యం. చైతన్యానికి తెలివితోటి పని లేదు, చైతన్యానికి మనసుతోటి పని లేదు, చైతన్యానికి ప్రాణంతోటి పని లేదు, చైతన్యానికి దేహంతోటి పని లేదు. అది స్వతంత్రమైనది, అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. బయట ప్రకాశం తోటి దానికి సంబంధం లేదు, అది స్వయం ప్రకాశం. ఆ చైతన్యం ఇలా ఉక్కిరిబుక్కిరి అయిపోతుంది అనుకోకండి. మన గుండె సరిగ్గా పనిచేయటం లేదనుకోండి, ఊపిరితిత్తులు పనిచేయటం లేదనుకోండి, ఇలా ఉక్కిరిబిక్కిరి అయిపోతాం మనం. ఆ చైతన్యం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాయి అనడం, మీ గుండె లేదు, ఊపిరితిత్తులు లేవు, శరీరం లేవు, ఏమి లేదు దానికి, ఇలా ఉక్కిరిబిక్కిరి అయిపోవటానికి. అంటే మనం ఏం చేస్తున్నామంటే, మన చెన్న తలకాయ చెన్న తెలివి, మనం అందరం కిరసనాల దీపాలు అంటూ ఈ కిరసనాల దీపాలను దృష్టిలో పెట్టుకుని చైతన్యాన్ని ఆలోచిస్తారా? అలా మనమే కృష్ణుడు దీపాలు ఉంటుంది, ఎప్పుడు ఆరిపోతుంది తెలియదు దీపం, కొంచెం గాలి ఇస్తే ఆరిపోతుంది. ఈ దీపాన్ని ఆధారంగా పెట్టుకుని ఈ చైతన్యాలంతా కొలుస్తానంటే ఏంటి? అది నిజంతరవాడు. మనం పుట్టకముందు సృష్టి ఉంది, ఏదో మధ్యలో వచ్చాం, ఏదో నాలుగు రోజులు అటు ఇటు తిరుగుతాం, మళ్ళీ ఏ రోజు మధ్యలో కలిసిపోతాం. ఎంతరవాడో ఈ చైతన్యాన్ని కొలవటానికి బతికి నాలుగు రోజులు, నాలుగు రోజులు కొన్ని సుఖంగా పొందుతామంటే అహంకారం. ఈ లోపల మన అహంకారం పెరగడానికి భగవంతుడు కూడా ఏం చేసి పెడేస్తారు? నాలుగు మామిడి పళ్ళు మనకి, నాలుగు మామిడి పళ్ళు నిగ్రహించుకోవడం. భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు ఒకసారి పరిస్థితి అనుకోవడానికి తిప్పుతాడు. అప్పుడు ఏం పెరుగుతుంది? పౌరోత్తనం పెరుగుతుంది, ఉన్నస్థితి పోతానికి, లోపల కుళ్ళిపోతాను శుభ్రంగా. అదే కృష్ణుడు కుంటి ఏంటన్నా అందరూ సుఖాలు కోరుకుంటారు, అందరూ భోగాలు కోరుకుంటారు, ఎప్పుడు కష్టాలు అడుగుతానంటే కుంతి దేవుడు కృష్ణుడు అడిగారు. కృష్ణుడు నారాయణుడు. ఇప్పుడు కుంతిదేవి ఏమని చెప్పిందంటే, నాకేం అక్కర్లేదు, నీ స్మరణ కావాలి. ఒకవేళ నేను సుఖాల్లో భోగాల్లో ఉన్నప్పటికంటే నా కష్టాల్లోనే ఎక్కువ జ్ఞాపకం వస్తావు, నీ స్మరణ కోసం నేను నా కష్టం కోరుకుంటున్నాను అన్నాడు కుంతిదేవి. కుంతిదేవి అంది, నీ స్మరణ నాకు సుఖాలు వచ్చినాయో దుఃఖాలు వచ్చినాయో ముఖ్యం కాదు, నాకు నీ స్మరణ ముఖ్యం. నీ స్మరణ లేకుండా నేను పవిత్రం అవ్వలేదు, పవిత్రించలేకుండా జ్ఞానులు రాదు. అంటే యేసుక్రీస్తు చెప్తాడు, అది అధికారం లేదని గర్రం వచ్చిందనుకోండి, మనకి పాండిత్యం లేదని గర్రం వచ్చిందనుకోండి, ధనం లేదని గర్రం వచ్చిందనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు చెప్తాడు ఈ మాట, సూది దగ్గరలోంచి ఒంటిని బయటకు పంపగలము, సూది దగ్గరలోంచి ఒంటిని బయటకు పంపగలమే కానీ ఇలా బాహ్య పరిస్థితులు చూసి గర్వం పొందిన వాళ్ళు ఏమని స్వర్గానికి పంపలేదు మనం. అదే గాఢ నిద్రలో ఇంటికి మనం అందరం సుఖంగా ఉన్నాం, గాఢ నిద్రలో మనం ఎలా ఉన్నాం, సుఖంగా ఉన్నాం. అక్కడ రెండు లేవు, గాఢ నిద్రలో రెండు లేవు, మమ మమ మమ. ఒకటి మమ మమ మమ, రెండు అహం 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 అహం. మమ 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 అహం 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 అహం. గాఢనిద్రలో రెండట్లోంచి విడుదల పొందున్నాం, శాంతిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం. మెరుపు వచ్చిందే, మళ్ళీ గాఢనిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పుడు మనం ఈ రెండు చెయ్యాలి పట్టుకోవడం రెడీగా ఉంటాయి. అక్కడ మనసు మన మంచం పక్కనే ఉంటాయి, ఆ పక్క గదిలో కూడా ఉండవు. ఈ రెండు చెయ్యాలి వచ్చి పట్టుకోవడం రెడీగా మనకి మెరుపు వచ్చినప్పుడు వచ్చి పట్టేసుకుంటాడు ఉండదు. మనకు పోయి కనీసం ముఖం కడుక్కునే వరకు కూడా ఆడవు. రెండు పిశాచాలి, ఈ రెండు రెడీగా వచ్చి మనం తీసి పట్టేస్తాయి. ఒకటి మమ మమ అహం 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 మమ 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 మహం అహం 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 మమ మమ మమ. అహం అంటే నేను, మమ అంటే నాది, మమ 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 అహం అహం. ఈ రెండులోంచి గాఢనిద్రలో విడుదల పొందున్నాం కాబట్టి అక్కడ శాంతిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం. మెరుపులోకి వచ్చేటికి రెండు వచ్చేస్తాయి, అశాంతి, భయము, కోరిక, అపేక్షలు, స్నేహాలు, విరోధాలు, వైరభావాలు. బహుక్షేమం ఒకరు కోరుకోరు, అక్కడి నుంచి ఉన్న శాంతిని పోగొట్టుకోవటం, ఉన్న సుఖాన్ని పోగొట్టుకోవటం. అంచేత ఇవన్నీ ఎక్కడున్నాయి, మనసులో ఉన్నాయి. మనసు అడిగి పోతే అడిగిన మనస్సుకి వాడికి పునర్జన్మ లేదు, ఏమొస్తుంది వాడికి? ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానంలో ఏముంది? అమృతం ఉంది. ఆత్మజ్ఞానంలో మోక్షం ఉంది. ఆత్మజ్ఞానంలో శాంతి ఉంది. ఆత్మజ్ఞానంలో సుఖం ఉంది. ఆత్మజ్ఞానంలో లక్ష్మీదేవి ఉంది. ఆత్మజ్ఞానంలో సరస్వతీదేవి ఉంది. ఆత్మజ్ఞానంలో శక్తి ఉంది. ఆత్మజ్ఞానంలో ఉన్న వైభవం అంతా ఆత్మజ్ఞానంలో. వాళ్ళతోటి సహవాసం కంటే మించినది ఏమున్నది? పరమాంశ అంటాడు, ఆత్మజ్ఞానుడితోటి సహవాసం కంటే మించిన బాధ్యం ఉంది. వాళ్ళ సమక్షంలో కూర్చుంటేనే మీరు కూడా ఆత్మజ్ఞానం సంపాదించాలని బుద్ధి పడుతుంది. అంతకు మించిన భాగ్యమే ఉంది. ఆత్మజ్ఞానమే సంపద, ఆత్మజ్ఞానమే లక్ష్మీదేవి, ఆత్మజ్ఞానమే అమృతం, ఆత్మజ్ఞానమే ఆనందం. అదే నిర్వాణ స్థితి, అదే అదే స్వర్గరాజ్యం, అదే మన హిందువులు చెప్పే మోక్షం. భగవంతుడి యొక్క పేరు అకారం ఉకారం మకారం మూడున్నాయి ఇందులో. అకారం ఉకారం మకారం ఈ మూడు అక్షరాలు, ఒకటి జాగ్రత్త అవస్థకి, ఒకటి స్వప్న అవస్థకి, ఈ మూడు ఒకటి మూడు నిద్రావస్థకి గుర్తులు. అకారం ఉకారం మకారం ఈ అవస్థలు, మూడు అవస్థల్లోనే మూడు అవస్థల్లో సమానంగా ఒకడు ఉన్నాడు. వాణ్ణి పట్టుకుని రా, వాణ్ణి పట్టుకునే వరకు నీకు తరించడం నీకు మోక్షం లేదు.